డమ్మని కింద పడిపోయేట ఆయన. ఇదేమిటిలే తల్లకిందులుగా తోసేస్తున్నావు అంటే, ఆత్మస్థుతి వల్ల నీవు చేసిన ఈ పుణ్యం అంతా నాశనం అయిపోయింది, నిన్ను నువ్వు పొగుడుకోవడం వల్ల పో అన్నాడు. అంటే ఇంద్రుడు ఏం చేశాడు, వీడిని గెంటడం కోసం వీడు పొగుడుకుంటాడో లేదో చూశాడు అనమాట. ఇప్పుడు మనం అంత జాగ్రత్తగా ఉండాలి. నేను పరమ పుణ్యాత్మణ్ణి, పరమ గురుభక్తుణ్ణి, నేను చేసిన తీర్థయాత్రలు ఎవరూ చేయలేదు, నేను చేసిన అన్నదానం ఎవరూ చేయలేదు అన్నారా? లేక నాన్ని భాగవత సప్తాహాలు ఎవరూ చేయలేదని పిచ్చాడు అనుకున్నాడా? ఒక్క దెబ్బకు తోసేస్తాడు ఇంద్రుడు. ఈ తల్లకిందులుగా పడిపోతుంటే ఈయనకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. ఇంద్రుడు కొంచెం మెల్లిగా తోయటం వల్ల భూమికి రాలేదు కానీ ఆకాశంలో ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో నలుగురు పక్షులు వచ్చారు. ఆ నలుగురు పక్షులు వచ్చి, నువ్వెవరమని అడిగితే ఏం చెప్పను, పరమ దౌర్భాగ్యుణ్ణి, మందభాగ్యుణ్ణి, నన్ను ఇయ్యాతి అంటారు. ఇంద్రుడు నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి, నేనే పుణ్యాత్ముణ్ణి, జాయ్ చక్రాంత కనుకున్నాను, ఆత్మస్థుతి చేసుకున్నాను, నా పుణ్యం అంతా పోయింది, ఆత్మస్థుతి పరనింద ఈ రెండింటి వల్ల పుణ్యములు తొలగిపోతాయి, అందువల్లే భ్రష్టుని అయ్యాను అనగానే, అప్పుడు వాళ్ళు మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీరుస్తావా అన్నారు. మీలాంటి పక్షులకు సందేహం ఏం తీర్చగలను, అయినా ప్రయత్నిస్తానన్నాడు. కొంచెం అహంకారం తగ్గిందిలేండి. అప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. ఈయన సమాధానం చెప్పగానే ఆ పక్షులు కాస్త మగవాళ్ల కింద మారిపోయి, మమ్మల్ని నువ్వు గుర్తుపెట్టావా అని అడిగారు. ఎవరండి వీరు అంటే, మీ అమ్మాయి కొడుకులం, అంటే నీకు దౌహిత్రులం సుయాన, నీ కూతురు కొడుకులం. ఎవరైనా స్వర్గానికి వెళ్ళి అపచారం చేస్తే వాళ్ళు స్వర్గం నుంచి తల్లకిందులుగా కిందకి గంటబడతారు. అలా స్వర్గం నుంచి తల్లకిందులుగా కిందకు వచ్చిన వాళ్ళకి దౌహిత్రులు పక్క నుండి పిండ ప్రదానం చేయిస్తే వాళ్ళ పాపం పోయి తిరిగి స్వర్గం వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసుగా మీకు. కర్మగాలి ఎవరో ఒక ఆయన స్వర్గంలో ఉన్నారండి. ఆ స్వర్గంలో ఉన్న ఆయన మళ్ళీ కర్మగాలి తల్లకిందులు అయ్యాడు. అటువంటి వాడు తిరిగి స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇందాక ఏం చేశారు, గంగానదీ తీరంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేశారు. ఆ పిండ ప్రదానం చేస్తున్నప్పుడు ఆ చచ్చిపోయిన ఆయనకు ఒక కూతురు ఉంటే, ఆ కూతురుకు ఒక కొడుకు ఉంటే, ఆ కొడుకు ఇప్పుడు మనకి మేనలుడు అవుతాడు. ఉదాహరణకి నేను మా నాన్నగారికి పిండ ప్రదానం చేస్తే మా నాన్నగారి కూతురు నాకు ఏమవుతుంది, అక్క కదా, అక్కగారి కొడుకు నాకు మేనలుడు. వాడిని పక్కన పెట్టుకుని పిండ ప్రదానం చేస్తే ఇంక ఈ తండ్రికో ఈ తల్లికో చేసిన పిండ ప్రదానం అనంత ఫలితం ఇచ్చి పొరపాటున వీళ్ళు నరకానికి వస్తే మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయేలా చేస్తుంది. అందుకే దత్తాత్రేయ చరిత్రలో మార్కండేయ పురాణంలో తద్దినంలో తప్పనిసరిగా మూడు ఉండాలట. రజత దర్శనంబు రజత కీర్తనమును, రజతాన్ని పొగడాలి అంటే వెండి ఉండాలి అక్కడ. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఏంటి, తద్దినంలో వెండి వాడండి. ఆచమనానికి పాత్ర, పళ్ళెం, ఉద్ధరణి, ఇలా అన్నీ వెండి వాడండి. రెండవది కుతపకాలం అంటే మధ్యాహ్నం. మూడవది కూతు కొడుకు, చచ్చిపోయిన ఆయన కూతురు కొడుకు, వీళ్ళు ముగ్గురు ఉన్నారా. ఇంకా పిండం భయంకరమైన యమగండములను తొలగించి వీడిని తీసుకెళ్ళి తిరిగి ఊర్ధ్వలోకాలకి పంపుతుంది. అందుకే పూర్వం కంటే కూతురునే కనాలి, ఒక్క కూతురు ఉండాలి అన్నారు. ఎందుకు అర్థమైందా మీకు? నీ అదృష్టం వల్ల కొడుకులతో పాటు కూతురుని కన్నావు, ఆ కూతురు కొడుకులు మేము. చిన్నప్పుడే సన్యసించి అవధూతలమై హంసల రూపంలో తిరుగుతున్నాం. నువ్వు ఆత్మస్థుతి చేసుకుని నాశనం అయిపోగానే నీ దగ్గరకు వచ్చాం, నిన్ను ఉద్ధరించాలనుకున్నాం. ఉద్ధరించాలంటే మేము భూలోకంలో లేం కదా, అందుకే నిన్ను ధర్మ సందేహాలు అడిగాం, నువ్వు తీర్చావు గనక గురుదక్షిణగా నిన్ను తిరిగి మా శక్తితో స్వర్గానికి పంపేస్తున్నాం అని తిరిగి ఆయన స్వర్గానికి పంపేశారు. ఈ కథ ఎందులో ఉంటుంది? మహాభారతం ఆది పర్వంలో ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారు, మీ దగ్గర యూట్యూబ్ ఉంది కదా, ఐట్యూబ్ యూట్యూబ్ అందులోకి వెళ్ళి వద్దిపర్తి పద్మాకర్ సంపూర్ణ మహాభారతం అని కొట్టేయండి, ఆది పర్వం వినండి, అందులో ఈ కథ వస్తుంది. భారతం కూడా వినాలి, అందుకే పూర్తిగా భారతం కూడా వినాలి, ఎంతసేపు ఇదే కాదు. మహాభారతం ఎక్కడ వినాలో మీకు తెలుసును కదా, ఎక్కడైనా వినొచ్చు. తెనాలి రామకృష్ణుడు సభలో ఉన్నాడు, కృష్ణదేవరాయలు గారు సింహాసనం మీద ఉన్నారు. అంటే ఈ రామకృష్ణుడు గారు కాదండి, నేను ఒకప్పుడు తెనాలి రామకృష్ణుడి పాత్ర అంటే నాదే పేటెంట్ హక్కు. ఈ మధ్యన పురాణాల్లో కొంచెం హాస్యం తగ్గించారు కానీ కొంచెం సీరియస్గా పెరిగిపోయి రామకృష్ణుడి పాత్ర చాలా కాలం స్టేజ్ మీద వేసేవాడు. ఇంతలో సభలోకి ఒకడు వచ్చి, మహారాజా మన ఊళ్ళో ఎన్ని కాకులు ఉన్నాయని అడిగాట. అందరూ కాకులు లెక్క ఏమిటి, కాకులు ఎన్నున్నాయో ఏం చెబుతాం అన్నారు. కాకులు లెక్క చెప్పకపోతే మీ ఆస్థాన పండితులంతా ఓడిపోయినట్టు ఒప్పుకొని నాకు గండపిండీరం వెయ్యాలన్నాడు ఆ కొత్తగా వచ్చినవాడు. దాంతో కౌలు తెల్లబోతూ ఉండగా తెనాలి రామకృష్ణుడు లేచాడు. నేను చెబుతున్నాను వినండి, 3,02,81 కాకులు ఉన్నాయన్నాడు. అనగానే ఈ కొత్తవాడు తెల్లబోయి, అలా ఎలా లెక్క ఇట్టావు, లెక్క పెట్టి చెప్పగలవు అన్నట్ట. ఎందుకు చెప్పలేమండి, 3,02,801 కాకులు ఉన్నాయి సందేహం లేదు అనగా, మరి ఒకటి తక్కువ ఎక్కువ ఉంటేను అన్నట్టు కొత్తవాడు. ఏం తక్కువ ఎక్కువ ఎందుకుండవు, తక్కువ ఉన్నాయనుకో అవన్నీ పద్మాకర్ గారితో సుఖస్థలానికి పురాణాన్ని వెళ్ళడానికి పోయాయి. పురాణానికి పెడతాయి ఎప్పుడు ఊళ్ళు ఉంటాయి ఏమిటి, అవి కూడా లాంగ్ లీవ్ పుచ్చుకున్నాయి. ఈ మధ్యన బయోమెట్రిక్ వచ్చిందిగా, అవి కాలుతో బయోమెట్రిక్ అని నొక్కు నొక్కి సెలవు పుచ్చుకుపోతున్నాయి. పద్మాకర్ గారితో యాత్రకు పోయాయి, కాకులు కూడా వెళ్ళి పురాణం వింటాయి. మరి ఎక్స్ట్రా వస్తేనో, నేను చుట్టాలు రావట్లేదా మన ఇంటికి, అమెరికా నుంచి చుట్టం రాలా మనకి, చక్క ఆవిడ విజయలక్ష్మి గారు, మన చంద్ర గారు, అలాగే చుట్టాలు వస్తాయి, కొత్త కాకులు వచ్చాయి అవన్నీ చుట్టాలు, ఎక్స్ట్రా వచ్చినవన్నీ చుట్టాలు, తక్కువ అయితే అవన్నీ తీర్థయాత్రలకు పోయాయి అన్నట్ట. దెబ్బతో రాజుగారు చప్పట్లు కొట్టారు, వచ్చినవాడు మూతి ముక్కు అన్నీ మూసుకుని పారిపోయాడు. భారతంలో చాలా అద్భుతమైన ఇలాంటి గాథలు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పారు గురువుగారు, ఇది అంటే ఏదో ఒక సుకృతము లేకపోతే ఇటువంటి మహత్తరమైన యోగములు పట్టవు. ఇక్కడికి రావాలంటే అంత పుణ్యం కావాలి, అంత పుణ్యం వచ్చిందని నిలబెట్టుకోవాలంటే ఆత్మస్థుతి చేసుకోకుండా ఉండాలి. నిరంతరం ఎన్నెన్నో సాధనలు చేస్తే తప్ప పరమాత్ముడిని పోషించే యోగం రాదు. కాబట్టి నందుడు ఏం చేశాడు, యశోద ఏమి చేసింది అని అడిగితే చాలా మంచి ప్రశ్న వేసేవ చెబుతున్నా విను. వాళ్ళకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవనీ చెవిను ద్రోణుడనువాడు వసువుల ఎందు ముఖ్యుడు ధర అతని భార్య వారి నిద్ర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు వంచిన వారలతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనియు మహి జనింతు మనవుడు అట్లకాకనియ వేల్పుల పెద్ద ఆ ద్రోణుడు ఈ నందుడై జనించే ధర యశోదయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాటగా రవిల్చి తల్లిదండ్రులనుచు తగవారి మన్నిల్చినధిక భక్తి వారు అలరిరిట్లు. పూర్వం దేవలోకంలో వసువులు అని ఒక జాతి వాళ్ళు ఉండేవారు. దేవతల్లో కూడా చాలా రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి, మానవుల్లో కులాలలాగా, మళ్ళీ కులంలో శాఖల్లాగా దేవతల్లో కూడా సురలు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కెంపురుషులు, విద్యాధరులు, వసువులు, గంధర్వులు, ఇలా రకరకాల శాఖలున్నాయి. వీళ్ళల్లో ఒక దేవజాతి వాళ్ళు వసువులు. ఆ వసువులు మన ప్రాణమునకు అధిష్టాన దేవతలు, అందుకే ప్రాణం బాగా లేనప్పుడు వసువులు తలుచుకోవాలి. సుందరకాండలో వసువులకు నమస్కారం చేసి హనుమంతుడు అందుకే అశోకవనంలో దూకాడు. ఆ వసువులు అనుగ్రహం ఉంటే నా ప్రాణమునకు ఏ ముప్పు ఉండదు అని స్వయంగా చెప్పాడు ఆయన. అందుకే ఎప్పుడైనా సరే పూర్వకాలంలో జ్వరం వస్తే ఆ వ్యక్తి నుదుటిపై చెయ్యేసి వసువులను తలుచుకునేవారు, అప్పుడు ఆ జ్వరం తొందరగా తగ్గి వీడికి ప్రాణం కుదుటపడేది. అసలు వసు శబ్దమునికే ప్రాణము అని అర్థం. అందుకే వసుంధర అంటే ప్రాణమును నిలబెట్టునది అని ఒక అర్థం భూమికి, వసుధ అంటే ప్రాణమిచ్చున్నది అని అర్థం. ప్రాణమునకు నివాస స్థానం అని పేరు. వత్తకుండా ఉంటే వసువునిచ్చున్నది, వసుధ అని ఒత్తితే వసువును ధరించున్నది, నిలబెట్టున్నది. ఇలా భూదేవికి కూడా వసుధ అని వసుంధర అని పేరు. ఆ ప్రాణ అధిష్టాన దేవతలైన వసువులు దాదాపుగా 32,00,000 మంది ఉన్నారు. ఈ 32,00,000 మందికి ఒక రాజుగారు ఉన్నారు. ఈ వసురాజు పేరు ద్రోణుడు. ఇంకొకటి కూడా చెప్పాలి, ఈ వసువుల్లో 8 మంది ఉన్నారే వాళ్ళని అష్టవసువులు అంటారు, ప్రధాన వసువులు వీళ్ళు. ఈ అష్టవసువుల్లో ఆఖరివాడు ప్రభాసుడే భీష్ముడిగా పుట్టాడు. ఆఖరివాడు ప్రభాసుడు. వీళ్ళందరికీ రాజుగారు ద్రోణుడు అని ఆయన. ఈ ద్రోణుడు పాండవులకి కౌరవులకు విలు విద్య నేర్పిన ద్రోణుడు కాదు, ఈయన పేరు కూడా ద్రోణుడు. ఈయన భార్య పేరు ధర. వీళ్ళిద్దరూ పరమ విష్ణు భక్తులు, వైష్ణవోత్తంసులు. ఒకనాడు వీరి దగ్గరకి బ్రహ్మదేవుడు వచ్చాడు, నాయనలారా మీరిద్దరూ కొంతకాలం భూలోకంలో మానవులయ్యి పుట్టండి అనగా, మాకెందుకు వచ్చిందండి ఆ మానవలోకం, మానవలోకంలో ఏం సుఖం ఉంది? గట్టిగా ఎండ కాస్తే తట్టుకోలేరు, కూలర్లు పెట్టండి అంటారు. పోనీ ఎక్కువ ఏసీ పెడితే అబ్బో ఏసీ ఎక్కువగా ఉందంటే తగ్గించండి అంటారు. ఆకలి వేస్తోంది పెసరటుప్పా పెట్టండి అంటే బాగున్నాయి కదా అని మూడు పెసరటుప్పా తిన్నాక గ్యాస్ అండి అంటారు. పూరి వేస్తే ఒక బాధ, చపాతీ వేస్తే ఒక బాధ, అన్నం తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ. ఒకడికి అన్నం పడదు, ఒకడికి చపాతీ పడదు, ఒకడికి కూర పడదు, ఒకడికి పచ్చడి పడదు, ఆడికి పళ్ళు కూడా, ఒకడికి యాపిల్ పడదు, ఒకడికి దానిమ్మ పడదు, ఒకడికి నిమ్మ పడదు. ఏమి జీవితాలు ఈ మానవ జీవితాల్లో ఏమున్నది సుఖం? తిండి తినకపోతే బతకలేడు, తిండి తింటే బతకలేడు. ఆరోగ్యం లేకపోతే బాధ, ఉంటే బాధ. పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలేదు ఏడుస్తాడు, పెళ్ళి అయితే ఎందుకు అయిందిరా అని ఏడుస్తాడు. ఇలా యావజ్జీవితం మానవ జీవితానికి దుఃఖం తప్ప సుఖం తక్కువ, సుఖం ఇంత దుఃఖం కొండంత. అందువల్ల మేము హాయిగా వసులోకంలో దేవతలుగా ఉంటాం తప్ప మానవలోకంలో పుట్టం. జరామరణములతో అల్లాడిపోతున్న మానవలోకం మాకొద్దా ముసలితనంలో ఉన్న బాధలు అసలు పడలేం. అందులోనండి నిజంగా గర్గ సంహితలో చెప్పిన కొన్ని మాటలు వింటే మతిపోతుందన్నమాట. వాళ్ళు వార్ధక్యం గురించి ఎక్కువ భయపడిపోయారు. ముసలితనం వంటి బాధ మరొకట్లేదట. ముసలితనంలో కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, కాళ్ళు తడబడతాయి, అరగదు, చేదస్తం పెరుగుతుంది. ఇంకా చేదస్తం కంటే మూర్ఖత్వం పెరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ఆందోళన వచ్చేస్తూ ఉంటుంది అన్నిటికీ. ఇన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మందులు వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా మొబైల్ మెడికల్ కిట్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ప్రతివాడు మందుడే, మందు వేసుకునేవాడల్లో మందుడు. ఈ మందుల్లో అన్నం తినడానికి ముందుట తిన్నాక, కాఫీకి ముందు కాఫీ తర్వాత, ఉపన్యాసమునకు ముందు ఉపన్యాసము తరువాత, నిద్రకి ముందు నిద్ర తర్వాత, మాయదారిది ఇన్ని మందులు వేస్తూ ఉండాలి. అందుకే కలియుగంలో మందుడు అంటే ఏమిటని ఎవరో అవధానంలో అడిగితే మందు స్వీకరివతి ఇటీ మందహ మందుడు, మందులు వేసుకునేవాళ్ళలో మందుడే. మళ్ళీ ఈ మందుల్లో కూడా రసాయనిక పదార్థములతో తయారు చేయబడిన మందులు వేరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మందు వేసుకునేవాడు వాడొక రకమైన మందు. ఈ ఎన్ని బాధలు రామరామ, ఇవన్నీ వర్ణించి వర్ణించి అందువల్లే మాకు వద్దన్నారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మనవ్వి, మీరెంత వెర్రివాళ్ళు, మానవ లోకంలో ఎన్ని కష్టములున్నా గొప్ప సుఖం అక్కడే ఉన్నది. అదేమిటో తెలుసిన, ఎంత దేవతలకైనా సుఖము తాత్కాలికమే, పుణ్యం చేస్తే దేవలోకానికి వస్తారు, ఆ పుణ్యం భోగముల రూపంలో అనుభవిస్తారు. కొంతకాలం పుణ్యఫలం భోగ రూపంలో అనుభవించాక అప్పుడు పుణ్యం ఏమవుతుంది, క్షీణించిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. పుణ్యం క్షీణించగానే మళ్ళీ మానవులై పుట్టాలి. ఆ తర్వాత ఏమవుతారో తెలియదు. అదే మోక్షం కావాలంటే ఒక్క మానవుడికి మాత్రమే భగవంతుడు ఇస్తాడు, ఇంకెవరికి ఇవ్వడు. మానవ లోకంలో ఉండగా ఈ మనుష్య జన్మలోనే సరి అయిన పనులు కొన్ని చేస్తే ఇంక వాడు పునర్జన్మ ఎత్తడు, శాశ్వత శ్రీ కైవల్యం పొంది తీరుతాడు. అది ఒక్క మానవుడికే వరం ఇచ్చాడు భగవంతుడు. అది మానవునికి ఇచ్చిన వరం, మానవులే తరిస్తారు. నా మాట వినండి. అనగా సరే నువ్వు చెప్పినట్టు మానవ లోకంలో పుడతావు అనుకో, కానీ పుట్టాలంటే మాకు వరం ఇవ్వాలి. విశ్వేశ్వరుడైన విష్ణువుని బాల్యంలో పోషించే భాగ్యం మాకు ఇయ్యి. అంటే 8 ఏళ్ళు నిండేంత వరకు కృష్ణుణ్ణి పోషించే భాగ్యం ఇయ్యి అన్నారు. పోనీ శాశ్వతంగా అడగలేదు. శాశ్వతంగా కృష్ణుణ్ణి పోషించాలి బతికున్నంతకాలం అనుకోకుండా 8 ఏళ్ల వరకు కృష్ణుణ్ణి పోషించే భాగ్యం ఇమ్మరగా బ్రహ్మగారు తథాస్తు అన్నాడు. అందుకే కోరుకునేటప్పుడు కూడా అమాయకత్వంతో కోరుకోకూడదు. భగవంతుడు కనబడితే ఇవే అడిగేది, దేవుడు కనబడితే ఏం అడుగుతావురా అని ఒక కానిస్టేబుల్ గారిని అడిగితే ఎస్ఐ కావాలని కోరుతాను సార్ అన్నాడు. నీ మొహం నీకేం చేత కాదు అని ఎస్ఐ గారు అన్నారు. నేనైతే సిఐ అవ్వాలని కోరుతాను అన్నట్టు. ఈయన అంతే. ఈ మధ్యన ఒక గొప్ప ప్రసార మాధ్యమంలో పనిచేసే ఆయన, ప్రసార మాధ్యమం అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి లేదు నేను, ఆయన ఒక ఆయన గురువుగారు తపస్సు చేసేనా వచ్చే జన్మలో మధ్యపతి పద్మాగర్ గారిగా పుట్టాలన్నాడు. ఏమిటిట, నాకేదో పెద్ద అమెరికా తిరుగుతున్నాను, ప్రవచనాలు చెప్పేస్తున్నాను, అందరూ నన్ను గౌరవిస్తారు, కుర్చీలో కూర్చుంటాను, తీర్థయాత్ర చేస్తున్నాను అనుకుంటాడు. పిచ్చాడు ఆయనకేం తెలుసు, పోనీ ఆ తపస్సు చేసి ఈ ఇది కోరుకోవడం ఎందుకు, వైకుంఠం కోరుకోక, నేను నిజంగా సుఖపడుతాను అనుకుంటారా, సీత కష్టాలు సీతమే, పీత కష్టాలు పీతమే, నా కష్టాలు మీకేం తెలుసు, ఎంతమంది ఎన్నో రకాల కోరికలు కోరతారు, ఈ కోరికల కోసం నేను జపం చేయాలి. నా జప వల్ల వాడు కోరిక తీరితే వాడు ఆనందిస్తాడు, లేకపోతే ఆ గురువుగారిని పట్టుకున్నాను ఏ కోరిక తీరింది నా మొహం అంటాడు. మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడతామండి బాబు, మీకు తెలియదు గురువులు కొన్న బాధలు అంతా ఇంతే కాదు. గురువు గురువు అంటారే కానీ ఒక్కొక్కప్పుడు గురువు గారికి పరువుతో పాటు విప్పేద దరువు కూడా వేసేవాడు ఒకడు ఉంటాడు, గురువుగారిని చెరువులో తోసేవాడు ఒకడు ఉంటాడు. కాబట్టి నాయన, శ్రీకృష్ణుడి కష్టాలు కూడా శ్రీకృష్ణుడికి ఉన్నాయి, నా కష్టాలు నాకు ఉంటాయి. అంటే ఈ కష్టాలు కష్టాలు ఏం కావు, నేను పిలిస్తే పరమాత్మ పలుకుతాడు కనుక ఈ జన్మలోనే నేను గ్యారంటీగా వేకుంటానికి వెళతాను. కానీ వెళ్లే ముందు నేను కొన్ని సాధనలు చేయాలి, నేను కష్టాలు పడాలి తప్పదు. కాకపోతే ఒక మాట మాత్రం ఇస్తున్నాను, నన్ను నమ్ముకుంటే, నిజంగా నమ్మితే మాత్రం నాతో పాటు వైకుంఠమునకు గ్యారంటీగా తీసుకెళ్ళగలదు నేను మాత్రం చెబుతున్న మాట, కొంచెం గట్టిగా నమ్మండి. ఎందుకు చెప్తున్నానంటే కోరుకోవడంలో వెరైటీ కోరిక, ఆయన 8 ఏళ్ళు నిండే వరకు మాత్రమే మా దంపతులు కృష్ణుడిని పోషించే భాగ్యం అమ్మరగా తథాస్తు అన్నాడు ఆయన. అందుకే యశోద, రోహిణులు మొదలైన వాళ్లలో ఈ యశోదకి నందునికి 8 ఏళ్ల వరకు మాత్రమే కృష్ణుడిని పోషించే భాగ్యం అప్పింది. ఆ ద్రోణుడే ఈ నందుడై పుట్టాడు. ఆయన భార్య ధరాదేవి యశోదగా పుట్టింది. బ్రహ్మగారిని వాళ్ళు కృష్ణుణ్ణి పోషించే భాగ్యం 8 ఏళ్ల వరకు కావాలని కోరడం వల్లే శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులకు జన్మించినప్పటికీ ఇక్కడికి చేరాడు. యశోదానందులు తల్లిదండ్రులని వాళ్ళని సేవించాడు, వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో పోషించారు. చూసావా ఎంత వరం ఉంది, బ్రహ్మగారి వరం లేకపోతే రమ్మంటే రాలేదు, వరం చాలా గొప్పది. కాకపోతే ఇంత కథలో కూడా చివరి ట్విస్ట్ ఏంటంటే పాపం 8 ఏళ్ల వరకే వాళ్ళు పోషించారు, ఆ తర్వాత మళ్ళీ నందయశోదలు ఒక్క పెళ్లి కూడా చూడలేకపోయారు. ఎందుకంటే వరం అలా కోరుకున్నారు, మరి ఏం చేస్తాం, వాళ్ళ కోరికది, మీ కోరికను బట్టే కదా భగవంతుడు కోరికలు తీర్చడం చేస్తాడు. నందుడు అంటే కృష్ణుడు పరమాత్మని గ్రహించేశాడు, కృష్ణుడి దగ్గర నుంచి తిరిగి వచ్చాక యశోదను ఓదార్చాడు, ఆయన భగవంతుడు ఇన్నాళ్ళు ఉన్నాడు చాలు అన్నాడు. కానీ యశోద మాత్రం వెర్రి తల్లి కనుక ఏడ్చి కృష్ణుడు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఒక్క పెళ్లికి కూడా శుభలేఖ పంపలేదు, నన్ను రమ్మని పిలవలేదు, ఆహ్వానించలేదు, కనీసం వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టలేదు అని కృష్ణుడి పెళ్లి కోసం తహతహలాడిపోయింది. దాంతో ఆవిడ ఏమైపోయింది, మళ్ళీ ఒకళ్ళ మాలికగా పుట్టవలసి వచ్చింది. ఆవిడ వెంట పుట్టింది, నందుడు కోరుకోలేదులేండి, అందుకే నందుడు వెళ్ళిపోయాడు, తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కానీ యశోద కనుక కోరకపోతే, నిజంగా యశోద అంత అల్లాడిపోకపోతే ఇవాళ 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి వారు వచ్చేవాడా, మనకింత గొప్ప కలియుగ దైవం ప్రత్యక్ష దైవం వచ్చేవాడా మరి. అందుకే భగవంతుడు ఏం చేసినా దాని వెనక అసలు ఏదో ఒక అంతరార్థం ఉంటుంది, ఏ పని జరిగినా అదొక గొప్ప లోకోపకారమే తప్ప లోకాపకారం కాదు. ఈ విధంగా పరీక్షిత్తుకి శుకుడు చెప్పి పూర్వజన్మ సుకృతం వల్ల బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల యశోదానందులుగా మహానుభావులైన ధర ద్రోణులు పుట్టారు, వాళ్ళు ఎంతో ప్రేమతో కృష్ణుడు పోషించారని చెప్పారు. ఇక్కడితో ఈ గొప్ప లీల పూర్తయింది.